విద్యానామంతస్తి విరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరాందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమదర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. గట్టిగా అందరూ కూడా నమః పార్వతీపతయే హర హర. శివరాత్రి మహాపర్వదినం, మోక్షక్షేత్రాలలో ఉత్తమ క్షేత్రమైన కాశీకి గుణనిధి అనేటటువంటి ఒక దౌర్భాగ్యుడు పూర్వజన్మ సౌభాగ్యం వల్ల అడుగుపెట్టగలిగాడు. వాడు నిజానికి దౌర్భాగ్యుడే. ఎక్కడో భగవంతుడు వాడిని అనుగ్రహించాడు. పూర్వజన్మ సుకృతం అని ఒకటి ఉంటుంది, పెద్దల అనుగ్రహం ఉంటుంది. ఆ అనుగ్రహంతో ఈ అవిముక్త క్షేత్రంలోకి అడుగుపెట్టాడు. ఎప్పుడూ శివుడు దీనిని విడిచిపెట్టి ఉండడు. ముక్తము అంటే విడిచిపెట్టుట, విముక్తము బాగా విడిచిపెట్టుట, అవిముక్తము ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండుట. శివుడు దీనిని విడిచి ఏనాడు ఉండడు గనుక ఈ క్షేత్రమునకు అవిముక్త క్షేత్రము అని పేరు వచ్చింది. ప్రపంచ ప్రళయకాలంలో కూడా ఈ క్షేత్రం నాశనం కాదు. సమస్త లోకాలు నశిస్తాయి, కానీ ఇది మాత్రం నశించదు. అందుకే దీనికి కాశీ కాశ్రు అని ఒక ధాతువు ఉన్నది. ధాతువు అంటే ఏమిటనమాట, క్రియ యొక్క మూల రూపం. రూట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ కాల్డ్ ధాతు. ఈ కాశ్రు అనేటటువంటి ధాతువుకి ప్రకాశించుట అనర్థం. ఈ కాశ్రు నుంచి కాశీ ఏర్పడింది, అనగా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. సమస్త లోకాలు నాశనమైపోయినప్పుడు మనుషుల్లో వెలుతురు ఎక్కడ ఉంటుంది? ముఖాలు వాడిపోయి ఉంటాయి. బతికున్నాం కాబట్టి మన ముఖంలో ఒక తేజస్సు ఉన్నది. చచ్చిపోయిన తర్వాత ఆ ముఖంలో ఇంకేముంటుంది వెలుగు? కొంతమందికి బతికుండగానే ఉండదు అనుకోండి, చచ్చాక ఎక్కడ ఉంటుంది? వాడు కదలలేడు, అలా గాజు బొమ్మ అయిపోతాడు. కళ్ళు నిమిషహీనం, రెప్పపాటు లేకుండా అయిపోతాయి. ఆ మనిషిని చూస్తే జుగుప్స కలుగుతుంది. అందుకే వాడు కాంతి విహీనుడు అని పిలువబడ్డాడు. ఇప్పుడంటే మనం డబ్బు ఉంది కాబట్టి ఫ్లైట్లో వచ్చాం, కానీ అప్పుడు మనల్ని ఎంత డబ్బున్నా ఫ్లైట్లో తీసుకెళ్ళాం. నాలుగు కట్టెలు పట్టుకొచ్చి ఈ కట్టెలు రెండిలాగా మధ్యలో నాలుగు కట్టెలు అడ్డంగాను కట్టి ఒక ఆరో నలుగురు మనుషులు మోసుకెడతారు. అప్పుడు మనం మేమండి ఏసీ లేకపోతే ఉండలేమండి అనడానికి ఉండదు. అప్పుడు భగభగలాడే మంటల మీదే కాల్చేస్తారు. కొంచెం మనం అందుకని సుకుమారత్నం తగ్గించుకుంటే మంచిది. నేను ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నానండి, మంచి రూము లేకపోతే ఉండలేకపోతున్నానండి, ఫ్లైట్ తప్ప మరొకటి ఎక్కనండి అనుకున్నవాడిని రేపు పొద్దున ఇంకేం ఫ్లైట్ ఎక్కిస్తారు వీడి మొహం? వీడు ఎంత కోటీశ్వరుడైనా బతికున్న రోజుల్లోనే ఫ్లైట్ తప్ప ఆ తర్వాత టైట్గా కట్టేస్తారు అనమాట. శవానికి కట్టెల మీద మరీ టైట్గా కట్టేస్తారు కదలకుండా. అప్పుడు ఇలా ఇలా ఊగుతాడు పాపం. ఎంతమంది పిల్లలు వీడి దగ్గర డబ్బులన్నీ పట్టుకెళ్ళడానికి అప్పుడు వస్తారు, కానీ వీడితో పాటు ఎవడని వస్తాడా? మా డాడీ ఇంత బాడీ ఇచ్చాడు, ఇంతకాలం నన్ను జీడిలో పట్టుకున్నాడు, బోల్డ్ సంపాదించాడు అని ఏ కొడుకైనా తండ్రి మీద ప్రేమతో చితిలో దూకిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేక ఏ భార్యామణి అయినా మా ఆయన ఎంత మంచివాడు. ఆ రోజుల్లో వా ఇడ్లీ వేసుకుంటే చెరువు అరడదని ఇడ్లీ తినేవాళ్ళం, ఇప్పుడు 12 ఇడ్లీ నేనే తింటానంటుంది కానీ ఆయనతో పెడతానంటుందా. అందువల్ల ఏమిటంటే శరీరంలో ప్రాణం పోతే ఆ శరీరం ఒక రకమైన జుగుప్సగా మారిపోతుంది. అందుకని దాన్ని కాంతి విహీనము అంటాం. కానీ కాశీ సమస్త లోకములు ప్రళయములో నశించిపోయినా ఇది మాత్రం నశించిపోకుండా వెలిగిపోతూ ఉంటుంది కనుక కాశీ అన్నారు. కాసులు తెప్తవు అనే ధాతువు నుంచి పుట్టి కాశీ అయ్యింది. వరణ అసి అని రెండు ఉపనదులు ఉన్నాయి. ఈ రెండు ఉపనదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. ఒక పక్క నుంచి అసి, ఒక పక్క నుంచి వరణ, ఈ రెండు కాశీలో కలుస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఉంది కనుక వరణ అసి వరణాసి, అదే వరణాసి వారణాసి వారాణసి అని ప్రశస్తి కెక్కింది. ఇలా అనేక నామములు వచ్చిన ఈ దివ్యక్షేత్రానికి గుణనిధి అడుగుపెట్టాడు. జనాలందరినీ దేవుడు అని అడిగితే ఎంత మయకుండా ఉన్నావు ఏమిట్రా నువ్వు, ఈరోజు శివరాత్రి ఎంత దూరం వచ్చి దేవుడు అని అడుగుతున్నావు, పరమ దౌర్భాగ్యుడు కూడా ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చి గంగలో మునుగుతాడు, స్నానం చేస్తాడు, గంగాస్నానం కోసం తహతహలాడిపోతాడు. ఇదే మోక్షభూమి కాశీ, నీ అదృష్టవశాత్తు ఇక్కడికి అడుగుపెట్టావు. మహానుభావులైన ఋషులు సామాన్యులు ఇద్దరూ వస్తారు, ఇటు యోగులు ఇటు భోగులు ఇద్దరూ కూడా వచ్చే క్షేత్రం ఇదే, నీచుడు మహానీచుడు కూడా వచ్చే స్థలం ఇదే అనగానే వాడు తెల్లబోయి ఎక్కడి పాంచాల దేశంలోని కాంపిల్యపురం, ఎక్కడి కాశీ, ఇక్కడ దాకా వచ్చేసాను అనుకున్నాడు వాడు. అంటే కాలినడకన వాడికి తెలియకుండానే పంజాబ్ నుంచి, పాకిస్తాన్లో ఉన్న తూర్పు పంజాబ్ నుంచి ఇక్కడ దాకా వచ్చేటవాడు. మనందరం తలో చోట నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడికి రాగానే వాడికి కడుపంతా కరకరలాడింది, బాగా ఆకలి పెరిగిపోయింది. అసలు కాశీ రాగానే ముందు వచ్చేదే ఆకలి, ఒక్కపోటైనా వీడు ఆకలికి తట్టుకుంటాడా లేదా అని రాగానే శివుడు ఇక్కడికి వచ్చినాడని పరీక్షిస్తాడు. ఇంక ఈ మనిషి రావడంతో ఎంత కష్టపడి ఇక్కడికి వస్తాడా, శివశివ అండవు, కాఫీ కాఫీ, రామా రామా అనుకోవాల్సిన ప్రాణం కాఫీ కాఫీ, ఇడ్లీ ఇడ్లీ. మళ్ళీ వీళ్ళలో కొంతమంది రాత్రికి కూడా అన్నం దొరుకుతుందండి, ఒక పూట రాత్రికి అన్నం తినకపోతే చచ్చిపోతాడు కాబోలు. ఇవన్నీ మన బలహీనతలు, ఇవన్నీ శరీరానికి ఉన్న దౌర్బల్యాలు. మానవుడికి అనేక శక్తులున్నా ఈ తిండి వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అది లేకపోతే ఎవడం ఉండలేడు, మీరు ఉండలేకపోతారు ఆఖరికి, నేనే ఉండలేకపోతే మీరే ఉంటారులేండి. కాబట్టి ఈ సృష్టిలో ప్రతివాడికి తిండి పెద్ద, వీడికి ఆకలి అసలే 5-6 రోజులుగా మాడిపోయి ఉన్నాడు కదా, అందుకని తట్టుకోలేక స్నానానికి కొడుతున్న జనాన్ని ఎక్కడన్నా సత్రం ఉందా అండి, భోజనం పెడతారా అండి. పద్మాకర్ గారు ఉపన్యాసం ఉంటే రోజు ఎవడో ఒకళ్ళని తన్నదానం చేస్తారు కదా, ఆ ఉపన్యాసం అని ఇక్కడ బ్యానర్ పెట్టారండి అని అడిగితే బ్యానర్ పెట్టారు కానీ ఇప్పుడు కదరా బాబు నవంబర్లో, ఇది ఫిబ్రవరి, కాబట్టి ఈరోజు నీకు భోజనం శూన్యం. ఇది శివరాత్రి పర్వదినం, శివరాత్రి నాడు మేము ఉపవాసం ఉంటాం, అన్నం తినం అనగానే హరిదేవుడు నా కర్మగాల శివరాత్రి కూడా వాళ్ళే రావాలనుకున్నాడు వీడు. పూర్వం కరువులు అధిక వాసంలో సామెత ఉండేది, అసలే కరువుతో చూస్తుంటే మళ్ళీ అధిక వాసం అంటారు, ఇంకో నెలలాళ్ళు ఎక్కువ బతకాలి తిండి లేకుండా. అలాగా ఇప్పటికే 5-6 రోజులు 7 రోజులు వాడు తిండి లేక మలమల మాడుతూ దివ్యక్షేత్రమైన వారణాసికి వచ్చి ఇంత అన్నం దొరుకుతుందేమో అనుకుంటే ఈ పూట కూడా అన్నపూర్ణాదేవి వాడి ఉపవాసం వచ్చింది. శివరాత్రి నాడు అసలు కాశీలో ఎవ్వరూ అన్నం తినడో, మీకు రహస్యం చెప్పిన కాకులు కూడా శివరాత్రి నాడు, ఒకప్పుడు మా చిన్నప్పుడు, ఇప్పుడు కలియుగం వచ్చి మారిపోయిందేమో తెలియదు కానీ ఇక్కడ కాకులు కూడా ఏం తినవు శివరాత్రి నాడు. చచ్చిపోయిన శవాలు ఉంటాయి ఒక పక్కన, చాలామంది అన్నం ముద్దలు వేస్తారు, బల్యన్నం కాకులు కూడా తినవు. కాకులు లాంటి కంటే కూడా హీనమైన మనుషులు తినాలేమో చెప్పలేం కానీ ఆ రోజు మాత్రం కఠిన ఉపవాసం చేస్తారు చాలామంది. ఇది ఈ కాశీకి ఉన్న ఒక ప్రత్యేకత. ఈ క్షేత్రంలో ఈ రోజంతా ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు, అథవా పొయ్యి వెలిగిన అన్నం వండేది శివుడికి నివేదన చేయటానికే తప్ప ప్రసాదం తినడానికి కాదు. ఇది నా దురదృష్టం అనుకున్నాడు పాపం. అలసిపోయి అలసిపోయి ఇన్ని రోజులుగా తిరిగి తిరిగి వచ్చిన వీడు ఒళ్ళంతా గబ్బు వాసన, చెమట వాసన. కొంతమందికి ఆ చెమట వాసన వస్తుందని కూడా వాడికి తెలియదు, వాడి వాసన వాడికి ఇంపు అనుకుంటారు, ఎవడి కంపు వాడికి ఇంపు అంటారు. శుభ్రంగా స్నానం చేయాలండి బాబు, అందులో ఇలాంటి చోటకు వచ్చినప్పుడు మాత్రం కాస్త సబ్బు పెట్టి ఈ గబ్బు దిలించుకొని కాస్త కొస్త సెంటు కొట్టుకొస్తే మీ పక్కన వాళ్ళు బాగుపడతారు. అది సామాజిక స్పృహ, మన కోసం కాదు ఈ స్నానం చేయటం. అందువల్ల వీడు శరీరం అంతా జుగుప్సాకరంగా ఉండడం వల్ల హాయిగా గంగలోకి దిగి చల్లని నీళ్లలో స్నానం చేశాడు. శివరాత్రి చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. అంటే నేను చెప్పింది వలసపా నేటైం, ఇప్పుడు అన్ని ఋతువులు మారిపోయాయి కానీ ఒకప్పుడు చాలా చల్లగానే ఉండేది. కార్తీక మాసం వస్తే గదగదం అడిగిపోయేవాళ్ళం కదండి ఇక్కడ. మేము 98లో 9 రోజులు ఉన్నాం. అసలు తెల్లవారుజాము స్నానానికి పెడితే ఎలా ఉండేది అప్పుడు? మంచి నవయౌవనంలో బుజ్జి బుజ్జి రూపాలతో ఇంకా అందంగా ఉండేవాడు. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నానంటే ఆ రోజులు ఎలా ఉండేవాడు ఆలోచించండి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే అప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి వెళుతూ ఉంటే చొక్కా లేకుండా వెళ్ళాల్సి వచ్చేది శివాలయానికి. అప్పుడు చలికి గసగసలు ఆడిపోయేవారు అంత అనమాట. ఇప్పుడు ఎందుకు అంత చలి కూడా తగ్గింది? సరే, ఈ గదిలో ఇంకో 2 గంటలు కూర్చుంటే ఆ తర్వాత అసలు మనం అంటూ ఎవరో మనకి తెలియకుండా ఏకాంత భక్తులు అయిపోతాం, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాం. వీడికి చలి వేస్తుంది కానీ ఎన్నో రోజులు స్నానం లేకపోవటం వల్ల అందులో మునిగితే ఒక ఆనందం వచ్చిందట, శీతవాత జనితానందము అన్నారు దాన్ని. చల్లగాలి వెయ్యడం వల్ల వచ్చే ఆనందం, చలికాలంలో చన్నీళ్లు స్నానం చేసిన వాడికి వచ్చే ఒక చలి, అదొక ఆనందమే. ఆ ఆనందంతో ఒడ్డెక్కాడు. ఇంతలో ఒడ్డు మీద ఉన్నవాడు ఎవరో, ఏమయ్యా స్నానం చేశాక విభూతి పూసుకోవాలని తెలియదా బుద్ధి లేదా శివాలయానికి వచ్చి అని ఎంత ఊడిది వాళ్లే పూశాడు. అంటే వీడికి తెలియకుండానే స్నానం చేశాడు, వాడికి తెలియకుండానే వాళ్ళు ఒంటికి విభూతి పూశారు. అప్పుడు తర్వాత ఏం చెయ్యాలని అడిగట. ఏం చేయడం ఏమిటి, ఇదిగో మాతోరా అని కొంతమంది ముందు డుంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లారు. డుంటి విఘ్నేశ్వరుడికి నమస్కారం వాడు చేస్తూ ఉంటే వీడు చేశాడు. వాళ్ళు గరిక వేస్తే వీడు గరిక వేశాడు. వీడి జీవితంలో గరిక వేయాలని కూడా తెలియదు, వాడు మురికి మనిషి. అటువంటి వాడు గరిక వేశాడు. లోపలికి వచ్చి అన్నపూర్ణని దర్శనం చేసుకున్నాడు, సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాడు, శనైశ్చరుడికి నమస్కరించాడు. ఆ తర్వాత జనాలు బాగా ఉండడం వల్ల వీడికి తెలియకుండానే ఆర్డర్లో తోసేస్తున్నారు వీడిని. ఇంకా మన ఎవరో తొయ్యక్కర్లా, వెనకున్నవాడు ముందుకు తోశాడు, తొయ్యగానే వీడు వెళ్ళి శివుడిని చూశాడు. ఈ విధంగా విశ్వేశ్వర దర్శనం చేసుకోగానే ఎక్కడ లేని ఆనందం కొంత వచ్చింది. అంటే ఎంత పాపాత్ముడైనా సహజంగా వాళ్ళ నాన్న భక్తుడేగా, అందులో కించిత్ ఆనందం కలిగింది. ఇంకా జనమందరూ కాశీ విశ్వనాథ హర హర మహాదేవ శంభో అంటూ ఉంటే వీడు శంభో అన్నాడు. ఇక్కడ చిన్న తేడా, అందరూ శంభో అంటే వీడు చిన్నప్పటి నుంచి చదువుకోలేదు అందుకే నోరు తిరగదు, చెంబో చెంబో అనేవాడు. వీడికి చెంబుల మీద దృష్టి ఎంతసేపు, ఎవరు చెంబు ఎత్తుకుపోదామని. నిజంగా అలా అంటారంటే ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళని చూశాను నేను. శంభో అనమంటే చెంబో చెంబో అంటారు వాటి వాళ్ళు. భక్తితో చెంబో అన్నా శంభో అన్నట్టుగా ఆయన సంతోషిస్తాడు, కానీ వీడు భక్తితో అలా ఏదో అరవాలి కాబట్టి అరిచాడు. ఇక్కడే వీడి దృష్టిని ఒకటి ఆకర్షించింది. ఆ శివాలయంలో మంచి మంచి నైవేద్యాలు కనబడ్డాయి, పాయసం, దద్దోజనం, కట్టు పొంగలి ఇవన్నీ కనబడగానే ప్రసాదం పెడతారా అండి అన్నాడు. ఇందాక నుంచి చూస్తున్నాం ఈ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర నుంచి కనిపించిన వాళ్ళల్లా ప్రసాదం 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 అని అడుగుతావు. అది తప్పింకేం లేదా, ఈ పూట నువ్వు ఎంత గెలుచుకున్నా ప్రసాదం ఉండదు. ఈ బయట పందిరి ఉంది, ఆ పందిట్లో భజన చేస్తారు, తెల్లవారుజామున అక్కడ మాత్రం భోజనం పెడతారు అందరికీ. శివరాత్రి అయ్యాక తెల్లవారుజామున ఇంత ప్రసాదం తినడం ఆనవాయితీ, అలా తింటేనే ఉపవాస దీక్ష విరమణ అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళనగానే అమ్మ బాబా ఈ పగలు గడవాలి, రాత్రి గడవాలి, తెల్లవారుజామున ఎప్పుడు స్నానం చేస్తాం, ఎప్పుడు ప్రసాదం, ఈరోజు గట్టెక్కుతుందా, నా పాలిటి శివరాత్రిలో ఉందిరా బాబు ఇది, కాళరాత్రిలో ఉంది అనుకున్నాడు వీడు. మొత్తం మీద నందీశ్వరాదుల దర్శనం చేసుకుని వీడు గంగానదీ తీరానికి వచ్చాడు. అప్పట్లో గంగానదీ తీరంలో ఒక తాత్కాలికపు పందిరి వేసేవారు. తాటాకులతో తయారు చేసిన పెద్ద పందిరి, సువిశాలమైన పందిరి వేసి ఆ పందిట్లోనే తాత్కాలిక మందిర నిర్మాణం చేసి అందులో ఒక శివలింగాన్ని మట్టిలింగాన్ని ప్రతిష్ఠించి ఉత్సవ విగ్రహాలను అక్కడ పెట్టేవారు. అక్కడ దీపం వెలిగించేవారు, మహానివేదనలు ఇక్కడే చేసేవారు. ఎదురుగుండా పెద్ద వేదిక మీద జనమంతా కూర్చుని భజనలు చేసుకుని తెల్లవారులు తెల్లవారుజామున మళ్ళీ గంగా స్నానం చేసి ఈ మహానివేదన అయిన ప్రసాదం కొంచెం తిని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళేవారు. వీడు కూడా పందిట్లోకి వచ్చాడు. పందిట్లో ఓ తాటాకు మందిరం ఉన్నది, తాత్కాలిక మందిరం. అందులో ఒక శివలింగం ఉంది, శివలింగానికి అటు ఇటు 2 దీపపు కుందులు ఉన్నాయి. ఆ కుందుల్లో ఆవు నెయ్యి వేశారు, ఒత్తులు వేశారు. ఎప్పుడూ కూడా ముందు నెయ్యి పోసాకే ఒత్తి వేయాలి, ఉట్టి కుందిలో పొరపాటు కూడా ఒత్తి వేయకూడదు.
సాధ్యం అంటే ముందు నేతితో కూడినది, సాధ్యం సాధ్యం, సా అంటే విత్ అన్నమాట, ఆజ్యముతో కూడినది. అందుకే ఏం చేయాలి, ముందు ఇక్కడ దీపం కొద్ది పెట్టగానే ముందు నెయ్యి పోయవలెను, ఆ తర్వాత ఏం చేయాలి, త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు ఇవ్వాలి, ఒక ఒత్తి కాదు రెండు ఒత్తులు కాదు, ఒక్క కుంది ఉంటే ఆ ఒక్క కుందిలో కనీసం మూడు ఒత్తులు ఇవ్వాలి, ఎక్కువ వెయ్యొచ్చు కావాలంటే కనీసం మాత్రం మూడు ఉండాలి. అందుకని త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులతో కూడినది. ఆ తర్వాత వన్నినా యోజితం ప్రియం, నిప్పు అంటించవలెను అని. ఈ నిప్పు అగ్గిపెట్టితో అయినా అంటించవచ్చు, లేదా ఏదన్నా కట్టి పట్టుకొచ్చి వెలుగుతున్న దాంతో అయినా అంటించవచ్చు. ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త ధర్మ సందేహం, అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదటండి, అగరత్తులతోటే చేయాలటండి అని. ఏ అగరత్తులు కంపెనీ వాళ్ళు అలా చెప్పుకుంటారు, ఇంకో నాలుగు అగరత్తులు ఖర్చు అవుతాయని. అంతే తప్ప అగ్గిపెట్టినా దీపారాధన నకుర్యాత్ అని ఏ పురాణంలో లేదు, ఆ రోజుల్లో అగ్గిపెట్టెలు లేవు. అందువల్ల నిశ్చింతగా అగ్గిపెట్టితో దీపారాధన చెయ్యండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా నిప్పు పెట్టిన తర్వాత ఆ దీపమును మంగళ దీపము అన్నారు. గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం, మంగళప్రదమైన అందరికీ శుభమిచ్చే ఈ దీపమును గృహాణ స్వీకరించుము అని అర్థం. గృహాణ అంటే స్వీకరించు దేవ, దీన్ని స్వీకరించి తీసుకో, ఇది మూడు లోకాలలో ఉన్న చీకట్లను తొలగిస్తుంది అని అర్థం. అటువంటి దీపాన్ని అక్కడ లోపల వెలిగించారు శివుడి సన్నిధానంలో. ఆ తర్వాత అందరూ ఎదురుగుండా కూర్చున్నారు, అక్కడ పెద్ద నందీశ్వరుని కూడా పెట్టి ఆ నందీశ్వరుడికి ఎదురుగుండా శివుడు, అదంతా టెంపరీ మందిరం అన్నమాట. ఇంకా ఎదురుగుండా కనీసం 100,000 మంది కూర్చోవడానికి పందిరేసారు. ఆ పందిట్లో వచ్చిన జనమందరూ కూడా వాళ్ళ వాళ్ళ కంపార్ట్మెంట్లు కట్టారు కర్రలతోటి, ఆ మధ్యలో కూర్చుని ఎవరికి వీలున్న వాళ్ళు వాడు కూర్చున్నారు. ఇక మొదలు పెట్టారనమాట, శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకోవడం మొదలెట్టారు. వీడికి నీరసం, మిగతా వాళ్ళకి వీరరసం. వాళ్ళందరికీ అంటే రోజు తిని తిని ఉన్నారు, వాడు ఒక్కరోజు ఉపవాసం కాబట్టి మంచి వీరరసంతో పడుతుంటే వీడు నీరసంతో శంభో అంటే వీడు శంభు అనేవాడు పాపం. కానీ భగవంతుడు అనుగ్రహించాడండో, ఏ వంకతో అయినా సరే అనమాట, బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైనా బంధుత్వంతో అయినా బాధ కలిగి ఆ బాధతో పిలిచిన, వైరముతో పిలిచిన, ద్వేషంతో పిలిచిన, ప్రీతితో సంతోషంతో పిలిచిన, ప్రాణం పోతుందనే భయంతో పిలిచిన, భగవన్నామం భగవన్నామమే నువ్వు ఎలా పిలిచినా ఆఖరికి వెకిలిగా తలుచుకున్నా సరే పరమాత్ముడు సంతోషిస్తాడు. ఏదో ఒక వంకతో మాత్రం భగవన్నామం చెయ్యాలి. అందుకని వీలున్నంత వరకు శివశివాను, నాలుగ చివరితో మనస్సుతో అనకపోయినా కూడా సంతోషిస్తాడట. ఇక మనస్ఫూర్తి కంటే ఎంత ఆనందిస్తాడండి పరమాత్మ, నువ్వు ఎలా పిలిచినా అది నామమే అనుకుంటాడు ఆయన. అందుకే ఆయన భగవంతుడు అన్నారు, అందుకే ఆయన అవ్యాజ కరుణామూర్తి అన్నారు. ఆయనకి కరుణ తప్ప ఏమీ తెలియదు అనమాట. మనకి కార్తీక పురాణాల్లో లేవు, ఓ పిల్లి ఎలకని తరిమింది, దాంతో ఎలకకి భయం వేసి శివాలయంలోకి దూరింది. అయినా ఈ పిల్లి శివాలయంలోకి ఎలక వెంట వచ్చింది. ఇంతలో ఎలక అక్కడ ఉన్న ఒక దీపపు ఒత్తి నోటితో కరుచుకుందిట ఈ కంగారులో. ఈ పిల్లి మళ్ళీ మీద పడుతుంటే గుడి చుట్టూ పరిగెత్తింది. ముందు ఎలక, వెనక పిల్లి, ఎలక పిల్లి, ఎలక పిల్లి పరిగెట్టాయి. మూడుసార్లు పరిగెత్తగానే ఈ ఎలక కాస్త ఒక అందమైన పురుషుడుగాను, పిల్లి కాస్త ఒక అందమైన స్త్రీగాను మారిపోయారు. అక్కడికి అగస్త్యుడు వచ్చాడు, అగస్త్యుడి శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు తెల్లబోయి ఇదేంటండి, ఈ ఎలక కాస్త మంచి పురుషుడుగాను, పిల్లి కాస్త ఆడపిల్లగాను మారిపోయింది ఏమిటంటే, వీళ్ళు పూర్వజనంలో దంపతులు, రోజు కొట్టుకు చచ్చిపోయేవారు. చివరి రోజుల్లో కూడా నీ మొహం తగలయ్యాను ఈయన, నీ మొహం తగలయ్యాను ఆవిడ తిట్టుకుని ఆ తిట్లుతో చచ్చిపోయారు. ఆ పాపం వల్ల ఏమైపోయింది, కొంచెం భార్య బలమైంది అందుకని పిల్లయ్యింది. భర్త గారు కొంచెం అలా ఉంటాడు ఆ బ్రహ్మగారికి మళ్ళీ, అందుకని ఆయన కాస్త ఎలకయ్యాడు. ఈ జన్మలో కూడా వైరంతో ఒకళ్ళొకడు తరుగుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ అదృష్టం బాగుండి ఏ వంకతో అయినా కార్తీక మాసంలో శివాలయానికి వచ్చారు. శివాలయంలో ఎలకేమో ప్రాణభయంతో, ఇదేమో ఆకలి కోసం శివాలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే పూర్వజన్మ పాపం పోయి మళ్ళీ భారీ భారీగా భర్త భర్తగా అయిపోయారట. అసలు ఎంత ప్రేమండి ఆ ఈశ్వరుడికి. నిజానికి వాళ్ళు ఏమైనా కార్తీక మాసంలో భక్తితో 3 మార్లు ప్రదక్షిణ చేశారా? చేయలేదు. ఒకటికి ప్రాణభీతి, ఒకదానికి ఆకలి మీద ప్రీతి. అందువల్ల తిండి కోసం ఒకరు, ప్రాణరక్షణ కోసం ఒకళ్ళు పరిగెట్టిన నా శివాలయములో కార్తీక మాసంలో స్వామివారం నాడు ప్రదక్షిణ చేశారు కనుక వీరి సమస్త పాపములు పటాపంచలు చేసి వీరికి ముక్తినిద్దాం అనుకున్నాడు శివుడు. అందుకే శివుడికి మించిన కరుణామూర్తి మరొకడు లేడు అన్నాడు. ఇలా ఎన్ని గాథలు ఉన్నాయో, కానీ అందరికీ ఇవి దొరకవు. వాళ్ళంటే వాళ్ళు ఎక్కడికో సుకృతం ఉంది, వాళ్ళు పరిగెత్తినట్టు మనం పరిగెడదామంటే మనం పరిగెత్తలేము. ఎలక పిల్లి కార్తీక మాసంలో శివాలయంలో పరిగెత్తాయి, వాడేమో శివాలయం చుట్టూ పరిగెత్తాడు, శ్మశానంలో పరిగెత్తాడు. శ్మశానంలో పరిగెడితే ముక్తి వస్తుంది మరి. కాబట్టి ఆ యోగం పట్టాలి. పట్టాలంటే ఏదో ఒక వంకతో, ఏదో ఒక వంకతో నామస్మరణ చేయాలట. అందులో ఇది కలియుగం. కలియుగంలో నామస్మరణాత్ నామస్మరణము కంటే అన్యోపాయం మరొక ఉపాయము నహి నహి నహి, లేదు లేదు లేదన్నారు. అందుకని వీలున్నప్పుడు ఏం చేస్తారన్నమాట, శివశివ శివశివ హర హర అని అంటే శంభో 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 హర 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 శంభో 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 హర 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 శంభో. హిమగిరి శృంగ విహారీ హిమగిరి శృంగ విహారీ ఉమానాథ శివ గంగాధారీ చంద్రచూడ చర్మాంబరధారీ ఈశ గిరీశ పురారీ శంభో హర 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 శంభో శంభో శివ శివ అక్షయలింగా శివ శివ అక్షయలింగా దక్ష శుభంకర కరుణాపాంగా దక్ష శుభంకర కరుణాపాంగా మహాలింగ స్మర గర్వ విభంగా మహాలింగ స్మర గర్వ విభంగా శంభో 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 హర 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 శంభో. ఇలా వాళ్ళంతా శివశివ అంటే వీడు కూడా శంభో శంభో అని పాప అలాగే కాలక్షేపం చేశాడు. బయటికి వెడదామంటే వాడికి భయం, జనం బాగా పెరిగిపోయారట, మళ్ళీ లోపలికి రాలేనేమో, రాలేకపోతే పొద్దుట వీళ్లతో పాటు నాకు ప్రసాదం అందదేమో. చివరి కూర్చున్న వాడికి అందకపోవచ్చు కదా, ముందు కూర్చున్న వాడికి బాగా పెడతారు, తర్వాత వచ్చిన వాడికి ఆఖరికి అయిపోయింది అనొచ్చు. ఇప్పటికే చాలా రోజుల నుంచి తిండి లేక బాధపడుతున్నారు కాబట్టి ఏమైనా మొండిగా ఇక్కడే కూర్చుందామని ఫ్రంట్ రోలో కూర్చున్నాడు. కొంతమంది ఫ్రంట్ రోలో కూర్చోవడం ప్రసాదం మీద భక్తి, కొంతమందికి ఈశ్వర ప్రసాదం మీద భక్తి. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రసాదం మీద భక్తి ఉందిలేండి, మీరే పెద్ద ప్రసాదం. కాబట్టి అక్కడంటే వాడు మాడిపోతూ ఆ ముందునే కూర్చున్నాడు పాపం. క్రమక్రమంగా జనం వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెనక జనం పెరిగిపోతూనే ఉన్నారు, కూర్చున్నవాళ్ళు మొండిగా కూర్చున్నారు. విచిత్రం ఏమిటంటే ఇంచుమించుగా మధ్యాహ్నం కూర్చున్న వీళ్ళంతా రాత్రి అవుతున్న ఒక్కళ్ళు కాలకృత్యాలు కూడా కదలలేదటండి, ఆరోగ్యవంతుల రోజుల్లో. ఇప్పుడు గంట గంటకి బయటికి పోతున్నారు ఏమిటనుకున్నాను తర్వాత తెలిసింది నాకు. పూర్వం ఆలయానికి వెడితే శౌచాలయానికి వెళ్ళేవాళ్ళు ఎక్కువైపోయారట కలియుగంలో. కాలప్రభావం ఇదేం చేస్తాం, మనుషుల శరీరాలన్నీ అనారోగ్యాల పుట్టట. అందుకని ఈ కలియుగంలో మానవులు ఎలా ఉంటారో పోతన గారు భాగవతంలో చెప్పారు, అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం బడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఉన్న మానవులు అలసులు అంటే సోమరిపోతులు, ఎక్కువ పని చేయడానికి ఇష్టపడరు అనమాట. రెండు సార్లు పైకి ఎక్కమన్నారు కొన్ని మేడ మీదకి, ఏమండి ఎవరన్నా పంపకూడదు అంటారు ఇక్కడ పాప ఏం చేస్తాం. కలియుగంలో మానవులు వీలున్నంత వరకు రెస్ట్ తీసుకుంటారు, టేకింగ్ రెస్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ హెల్త్ అనుకుంటారు. అందువల్ల పాపం వేళ దృష్టం అది అలసులు అన్నారు ఇలాంటి వాళ్ళు సోమరిపోతులు అనమాట. అదేంటో మరి అంత విసిరేంత ఏంటో, డాక్టర్ గారు వెనకటికి ఒక ఆయన ఇలాంటి అమ్మాయిని పిలిచి అమ్మాయి పడుకునే ముందు ట్యాబ్లెట్ వేసుకో అన్నట్ట. అప్పుడు ఆవిడంది ఏ పడుకునేటప్పుడు అండి, పద్మాకర్ గారు ఉపన్యాసంలో పడుకున్నప్పుడా, టిఫిన్ తిన్నాక పడుకున్నప్పుడా, రాత్రి పడుకున్నప్పుడా, లేకపోతే మధ్యాహ్న భోజనానంతరం పడుకున్నప్పుడా, గుళ్ళో క్యూలో నిలబడి కూడా భర్త గారి భుజం మీద తలపెట్టి నిద్రపోతున్నప్పుడా, ఇన్ని నిద్రలు ఉన్నాయని డాక్టర్ గారికి కూడా తెలియదు. ఈ కలియుగంలో ఇలాంటి అలసులు ఉంటారు. పోనీ సామరిపోతులైనా పర్వాలేదు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయంటే మంద బుద్ధి బలులు. తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి. పుస్తకాలు చూడకుండా పురాణం చెప్పడం తగ్గిపోయింది కదా. పుస్తకాలు చూడకుండా అని పక్కన పెడతారే. చాలామంది మహానుభావులు బ్యాంక్కి వెళ్ళి రెండేళ్ళు ఎంత అంటే వాడు క్యాలిక్యులేటర్ ఒప్పుతాడు, 2 × 2 ఏమంటే 4 అంటాడు. ఈ విధంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి. అల్పతరాయువులు ఆయువు కూడా తగ్గిపోతుంది. ఈ కాలంలో పూర్వంలాగా వేల సంవత్సరాలు బ్రతకలు, 100 ఏళ్ళు గొప్ప బతికితే. పూర్వం 1000 సంవత్సరాలు బతికాడు దశరథుడు, 60 వేల సంవత్సరాలు బతికాడు రాముడు. 11 వేల సంవత్సరాలు కేవలం రాజ్యపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ అన్నారు రామాయణంలో. అంటే దశవర్ష సహస్రాణి 10 వేల సంవత్సరాలు, దశవర్ష శతానిచ 10 వందలు, 10,000 10 వందలు కలిపితే 11,000. ఇన్నేళ్లు రాముడు సోదరులతో సంపదలతో రాజ్యపాలన చేశాడు. కృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు. ఇప్పుడు 125 ఏళ్ళు కాదు కదా, 100 ఏళ్ళు ఎవడన్నా గొప్ప బ్రతకడం అనమాట. వాడు 100 ఏళ్ళు బతికితే మహాత్ముడికి అంత లెక్క. అందులో పెళ్ళై 10 ఏళ్ళు కలిసి ఉంటే అద్భుతమైన ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇది కలియుగ ప్రభావం అనమాట. ఇక పోనీ ఉన్న 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారా? ఉగ్ర రోగ సంకలితులు, అందరికీ రోగాలే. ఇంత పిల్లలకు రోగం ఏంటండి? ఎవడన్నా వింటవుతాడు పట్టుమని 25 ఏళ్ళు ఉండవు, చన్నీళ్ళు స్నానం చేస్తే హచ్చి హచ్చిని తొంగుతున్నాడంటే ఇంత పిచ్చిరాడు ఎవడన్నా ఉంటాడా? అంటే మన ఆరోగ్యాలు ఎలా తగులుంటాయి? చిన్నప్పటి నుంచి శరీరం మీద దృష్టి లేకుండా ఏదో బతికించేస్తున్నాం వాళ్ళని. నాయన ఆరోగ్యాన్ని పెంచుకో, అడ్డమైన గడ్డి తినకు, మంచి చలిలో కూడా చన్నీళ్ళలో స్నానం చేస్తే ఈ చలిలో కూడా నువ్వు పులిలా తిరగలరా నారి. అంతేగాని రోగంతో పడుకోరా అనకూడదు. అసలు యాత్రాస్థలాల్లో వెండీళ్ళు స్నానం చేసేవాడికి వాత పెట్టమని పెద్దలు చెప్పారు, నేను చెప్పలేదు, వ్యాసుడు చెప్పాడు. ఏదో పెద్దవాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు అంటే చేస్తారు. ఏం కుర్రాళ్ళకి ఏమైంది? 4-5 ఏళ్ళు ఉన్న కుర్రాళ్ళకి కూడా చన్నీళ్ళు స్నానం చేయడానికి ఏంటి రోగమా? కాబట్టి ఈ కలియుగంలో తెలియకుండానే అందరూ కూడా ఉగ్ర రోగ సంకలితులు అయిపోతున్నారు. ఇక మందభాగ్యులు, ఉన్న ఐశ్వర్యం కూడా తక్కువే. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, డబ్బులు అందరికీ ఉంటాయి, కోట్లు కోట్లు. వాళ్ళు ఎవరు చూస్తే వాడి దగ్గర ఎండలెండ కట్ల కట్లే, కానీ ఒక్కడికి ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం గొప్ప సంపద. భార్యాభర్తలు కలిసి ఉండడం అది మహాసంపద. మంచి పిల్లలు ఉండడం గొప్ప సంపద. ఈ పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేయటం ఉత్తమ సంపద. ఇలా ఆనందంగా పురాణం చదువుకోవడం అదొక మహాసంపద. వేళకి ఏది దొరికితే తినగలగడం మహాసంపద. అది పప్పన్నం తినలేకపోతే నెయ్యి వేసుకోవడానికి కూడా వీలు లేకపోతే ఇంకెందుకండి? నెయ్యి వేసుకుంటే కొలెస్ట్రాల్ట, తీపి తింటేనేమో లోపల ఫ్యాక్టరీట, ఉప్పు తింటే చచ్చిపోతాట, బీపీట ఐపీ పెడతాట, ఇంకేమి తినిచేస్తావు ఉన్న 4 రోజులు? కాబట్టి ఇది ఏమి ఉపయోగం? శుభ్రంగా ఆరోగ్యం అంటే సంపద అంటే ఏదైనా శుభ్రంగా తినగలగాలి. ఆ మాత్రం చక్కెర పొంగల్ రోజు లేవగానే తిన్నవాడు అదృష్టవంతుడు, 25 మైళ్ళు నడిచినవాడు అదృష్టవంతుడు, 1 కిలోమీటర్ ఈత కొట్టినవాడు అదృష్టవంతుడు, ఇలాగ మోకాళ్ళు నిప్పులు లేకుండా బాసిన మఠం వేసుకుని 2 గంటలు కూర్చుంటే వాడు అదృష్టవంతుడు. ఇవన్నిటినీ కలిపి భాగ్యము అంటారు. నేను అందుకోసం ఇంత కష్టపడి చెప్పాల్సి వస్తుంది. వీటన్నిటినీ భాగ్యములు అంటారు. ఈ భాగ్యములు కలియుగంలో లేక మందభాగ్యులయ్యారు. కమోడ్ లేకుండా పాతకాలపు లెట్టుల్లో కూర్చునే కలిగే వాళ్ళు ఎవరినో ఉంటే చేయొద్దండి కానీ అబ్బా ఆ మాత్రం వీళ్ళంతా సుభాగ్యులు, మందభాగ్యులు కాదు. చేయొత్తని వాళ్ళు మందభాగ్యులే. సుకర్మములు ఎవ్యూ చేయదాలని ఈ కలియుగం అందు మానవులు మంచి పనులు చేయలేకపోతున్నారు. ఈ కలియుగంలో ఇటువంటి వాళ్ళు ఎలా బాగుపడతారు అని పోతన గారు భాగవత ప్రారంభంలో తహతహలాడిపోయాడు పాపం. అంటే దీన్ని బట్టి ఆరోగ్యమునకు ఎంత విలువ ఉందో ఆ రోజుల్లో తెలుస్తుంది. నిజంగానండి, తుమ్మెరగరు దగ్గరగరు ఆ రోజుల్లో. నేను చూశాను, అందుకు చెప్తాను. మళ్ళీ రెండవసారి మలమూత్ర విసర్జనకి వెళ్ళడం మన పెద్దల దగ్గర చూసామా. అందువల్లే ఎప్పుడో మధ్యాహ్నం 12:00 1 గంటకో కూర్చున్న వాళ్ళు భజనలో నుంచి అర్ధరాత్రి అయినా ఒక్కళ్ళు లేవలేదు. క్రమంగా 12 అయ్యింది, అర్ధరాత్రి 12 గంటల కాలమును లింగోద్భవ కాలము అంటారు. పూర్వం మాఘమాసంలో త్రయోదశి తెల్లవారితే చతుర్దశి అనగా అర్ధరాత్రి వేళ సరిగ్గా 12 గంటలకి ఇవాళ అరుణాచలం అని పిలుస్తున్న స్థలం దగ్గర ఈశ్వరుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు. మహానలస్తంభ విభీషణకృతి బభూవతన్ మధ్యతయోస్స నిష్కళహ అని శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో శ్లోకం ఇది. అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణువు ఒకసారి తగాదా పడ్డారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి, నేను సృష్టి చేస్తున్నాను, నా సృష్టి ఎలా ఉందో చూద్దామా అని బయలుదేరాడు. ఆ సమయంలో క్షీరసాగరంలో హాయిగా ఆదిశేషుడి మీద శయ్యనించి ఉన్నాడు విష్ణువు. ఆ విష్ణువుని చూడగానే ఇది ఈర్ష్య కలిగింది. కారణం, బ్రహ్మకంటే ఆయన అందంగా ఉన్నాడు, బ్రహ్మకంటే ఆయన మహాశక్తివంతుడు, ఆయన చుట్టూ జనం చేరి ఆయన స్తోత్రం చేస్తున్నారు. చారు లక్షణ లక్షిత నకపాద కుల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకే యూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అధర వదన కర్ణుండును నీల నీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోచ విద్యా విద్యాది మహా మాయాశక్తి సేవితుండును యొప్పు ఆ పురుషోత్తముని గాంచి ఈరి విషయాడు అయి బ్రహ్మ ఇట్లని దిగ్గరించి అంటారు. ఆ మహాత్ముడు అప్పుడు అన్ని శుభలక్షణములతో ఉన్నాడు. చారు అంటే అందం, అందమైన లక్షణాలతో ఉన్నాడు. గోరు ఎంత ఉండాలి, ముక్కు ఎంత ఉండాలి, చెవి ఎంత ఉండాలి, ఈ అవయవములు ఎంత ఎక్కువగా ఉండకుండా, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఏవి ఎంత ఉండాలో అంత ఉంటే మనిషి అందంగా ఉంటాడు. అలా ఉన్నవాడిని తీర్చిదిద్దబడినటువంటి అవయవములు కలిగిన వాడు అంటారు. అలా ఉన్నాడు ఆ పురుషోత్తముడు. అందమైన సంపెంగ మొగ్గ లాంటి ముక్కుతో, ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో, ఈ కంఠం దగ్గర సన్నని రేఖలతో, శంఖంలా నున్నగా ఉన్న మెడతో, నీల వర్ణంతో, 4 చేతులతో, 4 చేతుల్లో శంఖచక్ర కథా పద్మాలు ధరించి, విశాలమైన నుదురుతో, మంచి నామంతో కిరీటం ధరించి ఉన్నాడు. మళ్ళీ ఆ కిరీటం కూడా అమూల్యమైన బంగారముతో తయారు చేయబడింది. ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేయబడ్డాయి. అటువంటి మహాత్ముణ్ణి చుట్టూతా పరమభక్తులు ప్రహ్లాదుడు, సునందుడు, నందుడు ఇటువంటి వాళ్ళందరూ ఆయన సేవిస్తూ ఉంటే ఆ సేవింపబడుతున్న భక్తులతో ఉన్నాడు ఆయన. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇల ఊర్జ విద్య అవిద్య ఈ 9 శక్తులు స్త్రీ రూపముతో ఆయన్ని సేవిస్తాయి. ఇందులో శ్రీ అనే ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తితోటే ఆయన అందరికీ సంపదలు ఇస్తాడు. 2వది పుష్టి, దీనివల్లే మనిషికి సంతోషం ఇస్తాడు ఆయన. తుష్టి, మనిషికి తృప్తినిస్తాడు దీని ద్వారా. ధృతి, ఏ పనులైనా ధైర్యం ఇస్తాడు చేయడానికి. ఇంకొక దాని పేరు కీర్తి, దీనివల్లే మనందరికీ చేసిన పనిలో తగినటువంటి యశస్సు లభిస్తుంది, ప్రాశస్త్యం లభిస్తుంది, ప్రజలు పొగడ్డం మొదలెడతారు. ఇలా అని ఒక శక్తి ఉంటుంది, ఈవిడ వల్లే మనకు సొంతిళ్ళు వస్తున్నాయి. విష్ణువుని మనం పూజిస్తే మన దగ్గరికి ఇలా అనే దేవిని పంపుతాడు. ఈ దేవి వచ్చిందంటే మనకు సొంతిళ్ళు, సొంత స్థలం, పొలం ఇవన్నీ వస్తాయి. అవి లేకపోతే యావత్ జీవితం అద్దె పంపే. అంటే ఇలా శక్తి మన దగ్గరికి పంపట్లేదు విష్ణు అనమాట. ఊర్జ అని ఒక శక్తి ఉంటుంది, ఈ శక్తి వల్ల మనం ఆలోచన చేసి సొంతంగా ఏ పనన్నా చేయగలుగుతాం. క్రియేటివిటీ అంటారు చూసారు, ప్రతివాడు ప్రతిభతో కొత్తవి కనిపెట్టాలంటే ఈ ఊర్జ అనే శక్తి ఉండాలి. విద్య అని ఒక శక్తి ఉంటుంది, దీనివల్లే మనిషి అన్ని రంగాల్లో రాణిస్తాడు. కొందరు సంగీతంలో, కొందరు సాహిత్యంలో, అదిగా సుబ్రహ్మణ్యం గారు లాంటి వాడు విప్రో కంపెనీలో టాప్ మోస్ట్ స్థాయి ఆఫీసర్ ఎదురుగుండా కూర్చున్నాయన. ఇవన్నీ విద్యాశక్తి వల్ల వచ్చాయి. ఇంకా అవిద్య అని ఒక శక్తి ఉంటుంది, దీనివల్ల సంసారంలో మాయలో పడతాం అనమాట. మా ఆవిడండోయ్, మా ఆయనండోయ్, ఈ డబ్బు మా పిల్లలకేనండోయ్, ఎంత పురాణం విన్నా చచ్చిన 1 రూపాయి అక్కడ పెట్టమండోయ్ అనడానికి గల కారణం అవిద్యామాయ. నేనల్లా వ్యాసుడు అన్నాడు, మళ్ళీ నా మీద పడకండి, ఇవన్నీ వ్యాసుడు చెప్పిన మాటలు. ఈ 9 శక్తులు విష్ణువుని సేవిస్తూ ఉన్నాయి. ఈ మహాశక్తుల చేత సేవింపబడుతున్న విష్ణువుని చూడగానే ఒళ్ళు మండిపోయింది బ్రహ్మకి. పైగా ఆయన కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు. వీడెవడరా నన్ను చూచి, సృష్టికర్తనైన బ్రహ్మను నన్ను చూచి కాలు మీద కాలు వేసుకుని లేచి నిలబడ్డే, ఇంత అహంకారం అయ్యేతడికి. నేను సృష్టికర్తని, బ్రహ్మని, ధాతని, విధాతని, నుదుటి వ్రాతలు రాసేవాడిని నేను, తండ్రి లాంటి వాడిని. తండ్రి వస్తే ఎంత గొప్పవాడైనా లేచి నిలబడవద్దా, నమస్కరించవద్దా, వీడికి ఆ మాత్రం సంస్కారం లేదా అని అనుకుని ఉత్తిష్టోత్తిష్ట హే బాల అన్నట్టు, వై బాలక లే లే, నేను మీ తండ్రిని వచ్చాను, నమస్కరించన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి ఇదేదో కొత్తగా ఉంది, నేను నీకు కొడుకునేమిటి, నువ్వు నాకు తండ్రి ఏమిటా నాయన, ఈ మధ్యన ఏమైనా తేడా వచ్చిందేమో, నిద్రలోంచి హఠాత్తుగా లేచేవేమో, తెల్లారుజాము 4:30 ఎవరన్నా ఫోన్ చేసి లేపేశారా, ఏమిటి మత్తులో ఉన్నావా, నా బొడ్డులో నుంచి నాభిలో నుంచి ఒక తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది, ఈ తెల్ల తామర పువ్వుని పుండరీకం అంటారు, ఆ పుండరీకం నుంచి నువ్వు పుట్టావు, కాబట్టి నా బొడ్డులో ఉన్న తామర పువ్వు నుంచి పుట్టిన చంటి బిడ్డవు నువ్వు, గుడ్డు వచ్చి పిల్లని వెక్కించడం అంటే ఇదే, నువ్వేమిటి నన్నేమో కొడుకు అంటావు, మరే నేను కొడుకును కదరు, నేనే తండ్రిని రా నాయన, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వే నాకు నమస్కరించాను కానీ యాండ్ నేనే బ్రహ్మని అన్నాడు ఆయన, నేనే విష్ణువుని అన్నాడు ఈయన. ఇంకా వాదోపవాదాలు పెరుగుతాయిగా, తెలివైన వాడు ఎవరితో వాదించకూడదు, ఈయన వాదించాడు, వాదించడంతో తగద పెరిగిపోయింది. ఇంకేముంది, బ్రహ్మగారు హంసవాహనం మీద పైకి లేచి ఆయన పాశుపతాస్త్రం వేశాడు విష్ణువు మీద, విష్ణువు గరుడ వాహనం మీద పైకి లేచాడు, ఈయన మాహేశ్వరాస్త్రం వేశాడు, పశుపతి అంటే శివుడు, ఆయన అస్త్రం పాశుపతం, మహేశ్వరుడికి సంబంధించిన అస్త్రం మాహేశ్వరం, చివరికి రెండు ఒకటే, కొంచెం తేడా తప్ప. ఈ రెండు అస్త్రాలు ఢీ అంటే ఢీ కొట్టుకున్నాయి. పూర్వం సామెత ఉండేది, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది జన్మ, అలాగా ఈ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఈ అస్త్రములు ఢీ కొట్టుకుని అందులోచ్చి నిప్పురవ్వలు నేల మీద పడి ఈ భూమి మీద ఉన్న ప్రజల ఇళ్ళు తగలబడిపోయాయి, భూకంపాలు వచ్చాయి, దేవతలు కకావికలైపోయారు, సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులంతా ఒక్క దెబ్బకి తల్లకిందులైపోయి కిమిదం కిమిదం ఇదేమిటి ఇదేమిటి అనుకున్నారు, వణికిపోయారు. కొంతమంది పరుగు పరుగును శివుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వర, బ్రహ్మగారు, విష్ణువు అకాల యుద్ధం చేస్తున్నారు, ఈ యుద్ధం వల్ల ప్రళయం వస్తోంది, లోకాలు నాశనం అయిపోతున్నాయి, మేమందరం చచ్చిపోతున్నాం, ఆ అస్త్రాల నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో లోకాలు తగలబడిపోతున్నాయి, కొంపలు తగలబడిపోతున్నాయి, జనం చచ్చిపోతున్నారు, భూకంపం వస్తోంది, ఆకాశం కంపిస్తోంది, పాతాళం కంపిస్తోంది, రక్షించు అని మొరపెట్టగా కాలప్రభావంతో వాళ్ళకు కూడా అహంకారం పుట్టింది, ఈ అహంకారం అడిచి వాళ్ళని రక్షిస్తాను అని వెంటనే ఈశ్వరుడు ఏం చేశాడు, టక్కున కైలాసంలో మాయమైపోయాడు. ఈ ఇద్దరు యుద్ధం చేస్తున్నారని చెప్పాక ఇటు బ్రహ్మగారు ఇటు విష్ణువు వాళ్ళ అస్త్రములు ఇలా ఢీకొట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకొచ్చేలోపు ఆ ఇద్దరికి మధ్యలో మహానలస్తంభ విభీషణాకృతి ఒక పెద్ద అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అది స్తంభం కానీ నిప్పులతో కణకణకణలాడిపోతున్న మంటలతో కూడిన స్తంభం, అందుకే మహా అనల, గొప్ప అగ్నితో కూడిన విభీషణ భయంకరమైన ఆకృతి ఆకారంతో ఉన్న స్తంభం వచ్చింది. ఆ ఇద్దరికీ మధ్యలో వచ్చిన ఈ స్తంభాన్ని చూసి వాళ్ళు తెల్లబోయారు. ఇంతలో ఏమైంది, బ్రహ్మ వేసిన అస్త్రం, శివుడు వేసిన అస్త్రం చిన్న చిన్నవి ఈ స్తంభంతో పోలిస్తే, ఈ స్తంభంలో కలిసిపోయాయి. ఓ చోట పెద్ద మంట, ఉదాహరణకు పొద్దున యజ్ఞం జరుగుతుంది మంచి మంట, ఓ అగరత్తు వెలిగిస్తే ఈ అగరత్తు దాని ముందు ఏమవుతుంది, దీన్ని అందులో బారేస్తే అది కూడా బూడిదైపోతుంది. అలా అగరత్తుల్లో అయిపోయే అస్త్రాలు, ఇదేమో మహా అగ్ని, ఈ అగ్నిలో ఈ అస్త్రములు లీనమైపోయి కలిసిపోయాయి. అప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది స్తంభం అనుకుంటూ ఉండగా స్తంభంలో నుంచి మాటలు వినబడ్డాయి, మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు, మీ ఇద్దరులో ఎవరు గొప్ప నేను తెలుస్తాను, ఒకళ్ళు నా పైకి వెళ్ళి ఈ లింగము యొక్క పైభాగం చూడండి, ఇప్పుడు మీ మధ్యలో కనపడుతున్నది అగ్నిలింగం, ఈ అగ్నిలింగం యొక్క శిరస్సు ఒకళ్ళు చూడండి, కిందకి వెళ్ళి అడుగున ఉన్న మూలాన్ని చూడండి, మూలము కానీ శిరస్సు కానీ చూచి మళ్ళీ ఇక్కడికే, ఎక్కడి నుంచి బయలుదేరారో ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే ఎవరు ముందుగా వస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు అనగానే, బ్రహ్మగారు నేను కిందకి వెళ్ళలేను పైకి వెళ్ళిపోతాను అని హంసగా మారిపోయి ఆకాశంలో హంసలమయ్య అన్నట్టుగా పైకి ఎగిరిపోయాడు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి తవ్వుకుంటూ కిందకి పోయాడు. అలా కిందకి వెళుతూనే ఉన్నాడు విష్ణువు. ఎక్కడ మూలం కనపడలేదు. ఎంత దూరం వెళ్ళినా అడుగును అలా వెడుతూనే ఉందిట. ఇంకా ప్రయాణం అంతం లేకుండా ఉంది. దాంతో పాపం ఆయన విసిగి తిరిగి యథాస్థానానికి వచ్చేశాడు. ఇక బ్రహ్మగారు కూడా పైకి ఎగిరాడు ఎగిరాడు, రెక్కలు అలిసిపోయాయి, ఇంక ఎగరలేకపోయాడు. ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఆయన అదృష్టమో దురదృష్టమో పైనుంచి కిందకు ఒక మొగలి పువ్వు దిగుతూ కనపడిందిట. ఈయన ఓ కేతకమా, నువ్వెవరివి అని అడిగాడు. నేను మొగలి అనే ఒక పువ్వుని నీకు తిరిగిపోవడం ఏమిటనగా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. ఆయన భూలోకంలో ఒక కుమ్మరివాడు శివుడి విగ్రహం తయారు చేశాడు. మట్టితో తయారు చేసే విగ్రహం, దాని మీద నన్ను పెట్టాడు. ఎక్కడో భూలోకంలో ఒక భక్తుడు మట్టితో తయారు చేసిన శివుడి విగ్రహం మీద పెట్టగానే ఆ పువ్వు శివుడి శిరస్సున చేరింది. ఆ కుమ్మరివాడు అంత గొప్ప భక్తుడు. భక్తుడి యొక్క భక్తికి మెచ్చుకొని శివుడు నన్ను తన శిరస్సును పెట్టుకున్నాడు. ఇంతలో శివుడు మీ యుద్ధం చూచి నీవు విష్ణువు యుద్ధం చేస్తుంటే తలెలా ఊపాడు. ఊపగానే ఆ పైనుంచి కిందకి దారిపోతున్నాను. పైనుంచి కిందకి దారడానికి బోలేడు, అంతకాలం పట్టింది నాకు. అందుక వెళ్ళడం తేలిగ్గా వెళ్ళాను, దిగడానికి చాలా సమయం పట్టింది అనగా అప్పటికి బ్రహ్మకు అర్థమయ్యింది, అంటే భగవంతుణ్ణి పట్టుకోవాలంటే భక్తి ఒక్కటే మార్గం నిజానికి. ఈయన ఎంత కష్టపడి ఎగిరినా శివుడి శిరస్సు చూడగలిగాడా? చూడలేకపోయాడు. అదే భూలోకంలో ఉన్న ఒక సామాన్య భక్తుడు ఇంట్లో తయారు చేసిన మట్టి బొమ్మ మీద పువ్వు పెడితే పువ్వు శివుడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మనం భక్తితో ఇక్కడ మీ ఇంట్లో ఈ రూములో ఒక్క పువ్వు శివుడి మీద పెట్టండి, విశ్వేశ్వరుడి మీదకి వెడుతుంది. భక్తి లేకుండా విశ్వేశ్వరుడి మీద వెయ్యండి, ఆయన తల దగ్గరికి వెళ్ళసరి కదా. ఇంతలో పండాగారు వచ్చి ఒక్క మెడట్టుకు బయటికి గంటుతాడు, ఢామని బయటపడిపోతాడు. భక్తి అది ఏదన్నా చేయిస్తుంది. భక్తి కిన్న కరోవతి అన్నారు. అయినా ఈయన బ్రహ్మగారు నేనే విజయం పొందాలి అనే కాంక్షతో ఉన్నాడు కదా, అందుకని పువ్వుకి తిరిగి ఓ పువ్వ పువ్వ నాకు వచ్చిన ఉపకారం చేయాలి, నాకు విష్ణువుకి తేడా వచ్చింది, విష్ణువు కూడా నెగ్గడం నాకు తెలుసు, కానీ నేను మాత్రం నెగ్గి తీరాలి, నేను నిన్ను వెంట పెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడి శిరస్సు చూశాను అంటాను. అప్పుడు ఆయన సాక్ష్యం ఉందా అంటాడు. నువ్వు సాక్ష్యం చెప్పాలి, శివుడి శిరస్సుని బ్రహ్మ చూశాడని చెప్పాలి. చెప్పావంటే భవిష్యత్తులో నీకు ఓ నామినేటెడ్ పదవి ఇస్తాను, ఏ గవర్నర్ పదవి ఇచ్చేస్తాను. అందులో తమిళనాడు గవర్నర్ అయితే ఆ తర్వాత చెప్పేక్కర్లా అనగానే మీరు అడిగితే కాదంటండి అన్నది పాపం. అక్కడి నుంచి భూలోకానికి వాళ్ళిద్దరు యథాప్రకారం ఎక్కడ లింగం ప్రారంభమైందో అక్కడికి బయలుదేరి రావడం మొదలుపెట్టారు. ఈలోపు దారిలో ఇంకొక వస్తువు కనపడింది, ఇది కామధేను. ఈ కామధేనుని మళ్ళీ బ్రహ్మడి గారు ఎక్కడి నుంచి వస్తున్నావని శివుడు నన్ను పిలిచాడు, అందువల్ల ఆయన లింగం మీద అభిషేకం చేయడానికి వెళ్ళాను, నా పొదుగు ఆయన శిరస్సు మీద పెట్టి పాలు కురిశాను, ఆ పాలతో ఆయన అభిషేకం జరిగిపోయింది అనగానే అబ్బా కామధేను కూడా శివుడి శిరస్సు చూసింది, నేనే చూడలేకపోయాను అనుకుని నువ్వు కూడా నాతో రా, వచ్చి నేను శివుడి శిరస్సు చూశాను అని విష్ణువుతో చెప్పినప్పుడు విష్ణువు సాక్ష్యం ఉందా అంటాడు. ఈ మొగలి పువ్వు ఒక సాక్ష్యం, ఒక్క సాక్షి సంతకం సరిపోవచ్చు, అందుకని రెండో విట్నెస్ కావాలి. నువ్వు వచ్చి బ్రహ్మగారు చూశారండోయ్ దానికి సాక్ష్యం నేను అని చెప్పు అనగా పాపం కామధేనువుకి ఇష్టం లేదు, గోవు పాప అది, కానీ దానికి మొహమాటం, అందుకని తప్పదంటారా అంది. తప్పదన్నాడే, సర్లేండి అంది పాపం. ఇద్దరూ కలిసి యథాస్థానానికి వచ్చారు. అప్పటికే విష్ణు అక్కడికి వచ్చి నీరసంగా బ్రహ్మదేవ నేను మూలం చూడలేదన్నట్ట. చూసావా మరి, నువ్వు మూలం చూడలేకపోయావు, నేను శిరస్సు చూడగలిగాను, కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప? నేనే గొప్ప, నేనే మీ తండ్రిని, ఒప్పుకో అనగానే నేను మూలం చూడలేకపోతే నువ్వు మాత్రం శిరస్సు ఎలా చూస్తావు, నేను నమ్మనన్నట్టే. సాక్ష్యం లేకపోతే నమ్మనగానే ఎందుకులేవు, నా దగ్గర రెండు సాక్ష్యాలు ఉన్నాయి అని ముందు మొగలి పువ్వుని పిలిచి ఓ కేతకమా సాక్ష్యం చెప్పనగానే ఆ సాక్ష్యం చెప్పడానికి కేతక పుష్పం ముందుకు వచ్చి నిజమండి విష్ణు గారండి, చచ్చినంత తొట్టండి, నేను చచ్చినంత తొట్టండి, బ్రహ్మగారు నిజంగానే చూసేశారండి శివుడి శిరస్సుని, నేను అక్కడి నుంచే వస్తున్నానడగానే విష్ణువుకి అనుమానం వచ్చింది. అంత తేలిక కాదు ఈశ్వరుడి యొక్క శిరస్సు చూడడం, అసంభవం అది, ఇది చూస్తే చూశాడంటోంది అని రెండో సాక్ష్యం ఉందా అన్నాడు. ఇదిగో కామధేను అన్నాడు బ్రహ్మ. అప్పుడు కామధేను ముందుకు వచ్చి బ్రహ్మగారు చూశారండో అని తలతో చెప్పి తోకతో లేదని సైగ చేసింది. అదో విచిత్రమైన సాక్ష్యం, తలకేతం అంది తోకతో అంది. మా ఇంటికి ఒక ఆయన భోజనానికి వచ్చేవాళ్ళండి, ఏదన్నా వడ్డిస్తూ ఉంటే వద్దు 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 అనేవాడు. ఈ చెత్త ఇలాగా, ఈ చెత్త ఇలాగా, ఈ చెత్త ఇలాగా, ఈ చెత్త ఇలాగా అంటే ఇలా వద్దు ఇలా వేయమని. మనం వేసేస్తూ ఉంటే వేసేసారా వేసేసారా అయ్యయ్యో నెక్స్ట్ టైం వేయకండి అనేవాడు ఎప్పుడు అంతే. అలా పాపం తలకాయ ఇలా ఊపి తోకతో లేదండి, ఈయనకి అర్థమైపోయి పరమేశ్వర ఈ బ్రహ్మని శిరస్సు చూశాడా లేదా అన్నదానికి నువ్వే సాక్షి, నువ్వు ప్రత్యక్షమై నిజం నిరూపించరగానే ఆ స్తంభం పళ్ళును పగిలిపోయి అందులోంచి శివుడు వచ్చి బ్రహ్మ ఎంత అసత్యవాడో, విజయం కోసం దొంగ మార్గం ఎంచుకుంటావా అసత్య మార్గం ఎంచుకుంటావా, నీ తలకై నరికేస్తున్నాను అని కాలభైరవుడి ద్వారా ఆయన తలకై గిల్లేశాడు. ఇది కూడా బ్రహ్మగారి తలగిల్లబడడానికి మరొక కారణం. ఆ తర్వాత బ్రహ్మని మింగమనగానే కాలభైరవుడు ముందుకు దూకాడు. అప్పుడు విష్ణు కంగారు పడి, బ్రహ్మ నా కుమారుడు త్రిమూర్తుల్లో ఒకడు, అతన్ని సంహరించకు అనగానే ఈశ్వరుడు దారిపడి బ్రహ్మకి క్షమార్పణ చెప్పమని దగ్గరికి పిలవగా నన్ను క్షమించన్నాడు బ్రహ్మ. నీకు ఒక శాపం ఇస్తున్నాను, నేను క్షమిస్తున్నాను, విష్ణు ప్రార్థన వల్ల క్షమిస్తున్నాను, నిన్ను చంపకుండా వదిలాను, కానీ నువ్వు చేసింది మహాపరాధం, నీలాగే అసత్యాలాడేవాళ్ళందరూ కూడా రేపు బాగుపడకుండా ఉండడానికి, అసత్య మార్గంలో విజయం పొందకుండా జనులు ఉండడానికి, ఒక గుణపాఠం జనులకు నేర్పడానికి నీకు శాపం పెడుతున్నాను. ఈరోజు నుంచి నీకు ప్రపంచంలో ఎక్కడా గుడులు లేకుండా పోగాక, నీకు అర్చన లేకుండా పోగాక అని చెప్పించేశాడు. దాంతో బ్రహ్మగారు చాలా బాధపడిపోయి, మీ ఇద్దరికీ గుళ్ళు ఉంటాయా, నాకు గుడి లేకపోతే ఎలాగా, అందరూ బడిలో కూర్చుందని నచ్చిస్తారా, నాకు కూడా గుడి ప్రసాదించు స్వామి అని మళ్ళీ బతిమాలాడు. దాంతో శివుడు జాలిపడిపోయి కోపమంతా పోయి, శపించాక శాపం మొత్తం మార్చకూడదు కాబట్టి శాపాన్ని క్లుప్తం చేస్తాను, నీకు రాజస్థాన్లో పుష్కరం ఉంది, నవంబర్ 4వ తారీఖు నుంచి అక్కడే పుష్కరాలు, అక్కడ మాత్రం నీకు గుడి ఉండుగాక అన్నాడు. ఆ పుష్కర క్షేత్రంలో బ్రహ్మగారి గుడి ఉందండి అయ్యి. తర్వాత గుంటూరు దగ్గర చేబ్రోలు డిస్టిక్ట్ ఒకటి ఉన్నది, అక్కడ కూడా దక్షిణాదిలో తెలుగునాట కూడా నీకు గుడి ఉంటుంది. మూడవ గుడి కాశ్మీరంలో ఉంటుంది, కానీ కాశ్మీరంలో ఉన్న గుడి కలియుగంలో మ్లేచ్చుల వల్ల ధ్వంసం అయిపోతుంది, రెండు గుళ్ళు మిగులుతాయని వరం ఇచ్చాడు. అందుకని ఇప్పటికి కూడా మనకి రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మగారి గుడి ఉంటుంది, రేపు పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు ఆ గుడిని తప్పక దర్శనం చేసుకోండి. గాయత్రీ దేవత మొట్టమొదట రూపముతో ఆవిర్భవించిన దివ్యస్థలం అది, చాలా గొప్పది. మొత్తం పుష్కరములు ఎక్కడి నుంచే మొదలయ్యాయి. పుష్కరము అంటే తామర పువ్వు, ఆ క్షేత్రం తామర పువ్వు వల్ల ఏర్పడడం వల్ల దానికి పుష్కరం అని పేరు అన్నమాట. ఆ ఊరు కూడా వెళ్ళడానికి ముందు స్టేషను అజ్మీర్ అంటారే, అజ అంటే బ్రహ్మ, మిరము అంటే స్థానము, అజమిరము అంటే బ్రహ్మ నివాస స్థానం, అదే అజ్మీర్ అయింది కాస్త హిందీ రాజస్థానీ భాషల్లో కలుస్తుంది అన్నమాట. ఇలాగే అయిపోయాయి.